Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం April 2, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మామూలుగా మనకి ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయి ఇంకొక ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ స్టార్ట్ అవుతున్నప్పుడు పాత అప్పులు తీర్చేసి కొత్త అప్పులు చేసుకుందాం అన్నట్టుగా ఫైనాన్షియల్గా కొంచెం మళ్ళీ కొత్తగా అన్నీ స్టార్ట్ అవ్వడం, అంటే జాన్ ఫస్ట్ మనకి ఈ జూలియన్ క్యాలెండర్ నుంచి గ్రిగరియన్ క్యాలెండర్లోకి వచ్చాం కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ కాకుండా జాన్ ఫస్ట్ని చేసుకోవాలి అని అనుకుని సరే మొత్తానికి అప్పటి నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకోవాలంటే అప్పుడు చేసుకుంటారు. కానీ March 31st ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి బ్యాంకులన్నీ కూడాను చాలా అసలు ఓవర్ నైట్ 24 అవర్స్ కష్టపడేసి యాన్యువల్ క్లోజింగ్ అయిపోయాక చాలా అసలు తలమునకలైపోయి పనిలో మళ్ళీ ఎన్పిఎల్ ఎన్నున్నాయి, డెఫిసిట్లు ఎన్నున్నాయి, బడ్జెట్ ఎంత, ఇవన్నీ చూసుకుని కొత్త మళ్ళీ లోన్లు ఇవ్వడాలు డిపాజిట్లకి ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కదా. ఈవెన్ మనకి అలోకేట్ చేసిన బడ్జెట్స్ కూడాను ప్రతి ఇయర్ టు ఇయర్ ఎప్పుడు కూడాను April 1st నుంచి March 31st వరకే ఆ కాల పరిమితిలోనే మనకి ట్యాక్స్ ల్యాబులు కానీ మిగతా బడ్జెట్ వర్తించడాలు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతెందుకు మీ ఫోన్ కూడా ఇప్పుడు చాలా రిలాక్స్ అవుతుంది, ఎందుకంటే నిన్నటి వరకు వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి March 31st లోపు ఎలాగోలాగా కొంచెం మనల్ని ట్రాప్ చేయాలని. కాబట్టి ఇదిగో మీకు టాపప్ లోన్ ఇస్తున్నాం, పర్సనల్ లోన్ ఇస్తున్నాం, అసలు ఇంతే వడ్డీ, అసలు మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ మీ నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయ్యి అక్కడ మీరు అప్లై చేస్తే కరెక్ట్గా 7 సెకండ్లలో మీకు లోన్ వచ్చేస్తుంది. ఇలా రకరకాలుగా ఇన్సూరెన్స్లు, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, డిపాజిటర్లకు కావచ్చు, ఎవరికైనా సరే 31st వరకు చుక్కలు చూపించారు. ఎంత బిజీ మీటింగ్లో ఉన్నా సరే ఏదో ఒక తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఏమిటోలే ఎంత అర్జెంటో అని చెప్పి మనమేమో దాన్ని రిసీవ్ చేసుకోవడం, ఆ తర్వాత ఏమో వీళ్ళు మీకు ఒక 2 మినిట్స్ టైం ఉందా అని అడగడము, మనం అడిగిన అడగకపోయినా మనం ఉందని చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు మాత్రం వాళ్ళ క్రెడిట్ కార్డు దగ్గర నుంచి ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ప్రతి ఇది ప్రోడక్ట్ని అమ్మడానికి ట్రై చేయడం. అల్టిమేట్ గోల్ ఏంటి, మనకి వాళ్ళు లోనో ఇన్సూరెన్సో ఏదో ఒకటి ఇస్తే దెలిగేట్ రెవెన్యూ, ఆ రెవెన్యూతో బ్యాంకులు నడుస్తాయి, ఇంతే కదా. అప్పులు అప్పారావు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమైనా సరే మన సినిమాలు తీసుకుంటే అప్పే చెయ్యని వాడు గాడిద, చస్తే తీర్చకు 1000 వాయిదా అన్నారు పాటలో. సరే ఓకే అన్నారు కదా అని చెప్పి మనం భారీగా అప్పులు చేసామనుకోండి ఏమవుతుంది, ఆ తర్వాత మనకి ఏదన్నా ఉంటే ఆస్తులు వాటిని వేలమేస్తారు, లేదు అంటే ఇదిగో గోల్డ్ కూడా కొట్టి మరీ వసూలు చేసుకుంటాం అన్నట్టుగా ఏదో ఒకటి చేసి మన ఇంట్లో ఏముంటాయో పట్టుకెళ్తారు, ఇంకా మరీ అయితే కనుక కోర్టులో కేసు వేస్తారు, ఇలా ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి. శుభమాని కొత్త ఫైనాన్షియల్ స్టార్టింగ్లో ఇట్లాంటి మాటలు ఏంటి అంటారా, అలాంటివి జరగడానికి స్కోప్ ఉన్నది కాబట్టే నేను చెప్తున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, లేదా ఒక దేశం కావచ్చు, మనం మెరుగుపడాలి, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగాలి, మనకి మనం ఏదో ఒకటి కొంచెం మన లైఫ్లో కొద్ది గొప్ప అడ్వాన్స్మెంట్ ఉండాలి అని అనుకునే వాళ్ళు ఓకే తీర్చగలను అన్న ధైర్యం నాకు ఉన్నది అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఇదిగో జీతంలో సగం ఇందుకు, ఇంకో సగంలో హాఫ్ సేవింగ్స్కి, అంటే 100 రూపీస్ వస్తున్నది అనుకోండి అందులో 50 రూపీస్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మిగతా 50 మన మిగతా ఈ ఖర్చులు ఏవైతే ఉంటాయో ఇంటి రెంటు, పిల్లలు, పాలు, కూరలు, పళ్ళు ఇవన్నీ కూడా వస్తాయి ఇంకా. అయితే ఆ 50 ఏదైతే సేవింగ్స్ ఉందో దాంట్లో 20% 30% మామూలు సేవింగ్స్ చేసి మిగతా 30% ఈఎంఐలే తీసుకుంటారో లేదు సిప్పులు అలాంటి వాటిల్లో వేస్తారో షేర్లు అంటారో మార్కెట్లు అంటారో అది వాళ్ళ ఇష్టం. ఇది చాలా మటుకు ఎక్కువ మంది అవలంబించేటటువంటి సూత్రం. దీంట్లో పర్సంటేజ్లు మారుతూ ఉంటాయి, కొంతమంది సిప్లో ఎక్కువ వేస్తారు, కొంతమంది సేవింగ్స్ ఎక్కువ చేసి 30-40% ఇల్లు గడుపుకోవాలని చూస్తారు, అది వాళ్ళ వాళ్ళ ఇష్టము, వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి అది మారుతూ ఉంటుంది, దానికి ఎవరు ఏం కామెంట్ అయ్యక్కర్లేదు. ఇంటి బడ్జెట్ విషయంలో మనం ఇంత ఆలోచించినప్పుడు ఒక రాష్ట్ర బడ్జెట్ గురించి ఎంత ఆలోచిస్తారు, మంచి సర్ప్లస్ బడ్జెట్ అనుకోండి, ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెట్టచ్చు. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాలు అయితే ఏం చేస్తాయి? కేంద్రం నుంచి, ఆర్బీఐ నుంచి, అథవా ఇంకొన్నిసార్లు అయితే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వాటి నుంచి బంగారం నిల్వలో ఇంకోటో ఏవో ఒకటి పెట్టి అప్పులు తీసుకుంటాయి. అన్నిసార్లు బంగారం నిల్వలు కూడా ఉండకపోవచ్చు, అప్పుడేం చేస్తారు, డైరెక్ట్గా అప్పులు తీసుకోకుండా మీరు మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మేము దీనికి మీకు సబ్సిడీ ఇస్తాము, ఆ రెవెన్యూతో రాష్ట్రం బాగుపడుతుంది, మీకు మంచి మార్కెట్ అవుతుంది, ఇలాంటివి చెప్తారు. ఇప్పుడు కియా మోటార్స్ కానీ, కొత్తగా ఇదిగో ఇసుజు మోటార్స్ కూడా వచ్చింది ఇప్పుడు అనంతపురంలో, ఇవి కానీ ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి ప్రధానమైన కారణం ఇదే. ఆ ఇసుజు కంపెనీ ఓనర్ కూడా అదే చెప్పాడు, రాష్ట్రం మాకు ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ, రాష్ట్రం మాకు ఇస్తున్నటువంటి కొంచెం ఫ్రీడమ్, అంటే ఒక సంస్థ పెట్టుకోవడానికి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వనరుల్ని సమకూర్చడంలో ఈ రాష్ట్రం చాలా ముందుంది, కాబట్టి మేము ఇక్కడ ఇసుజు కంపెనీ పెట్టాలనుకుంటున్నాం స్థానికంగా ఆల్మోస్ట్ ప్రస్తుతానికి. తర్వాత తర్వాత ఇంకా పెరుగుతుందేమో కానీ ప్రస్తుతానికి మటుకు 200కి పై చిలుకు ఉద్యోగాలు ఇప్పుడు అక్కడ దొరుకుతున్నాయి అనంతపురంలో అని చెప్పి, కియా మోటార్స్ కానీ ఇది కానీ. సరే చెప్పేవాళ్ళు చెప్తారనుకోండి, ఆ కియా మోటార్స్ అది ఎక్కడో బయట దేశంలోది, దానికి అందుకనే ముసిగేసి మరీ అది ఎక్కడదో తెలియకుండా చేశారు అది ఇది అని అంటారు. అవన్నీ మీరు అవన్నీ పక్కన పెట్టేయండి. ప్రస్తుతానికి మీరు తీసుకోవాల్సిన జిస్ట్ ఏంటంటే, రాష్ట్రం పెట్టుబడుల రూపంలో డైరెక్ట్గా లోన్లు తీసుకోకపోయినా, ఆర్ దేశం రాదర్ పోనీ, ఆంధ్ర రాష్ట్రం పక్కన పెట్టేయండి, తెలంగాణ రాష్ట్రం పక్కన పెట్టేయండి, దేశం లోటు బడ్జెట్లో ఉందనుకోండి, ఏం చేస్తుంది? బయట నుంచి అప్పులు తీసుకొస్తుంది, లేదా బయట నుంచి పెట్టుబడులు, అది కొన్నాళ్ళు మెడికల్ టూరిజం అన్నారు, కొన్నాళ్ళు మామూలు మన విజిటింగ్ టూరిజం అన్నారు. విజిటింగ్ టూరిజం కొన్నిసార్లు దెబ్బ కొట్టింది మనకి, సరిగ్గా వాళ్ళని రిసీవ్ చేసుకునే విషయంలో కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినంత గౌరవం మర్యాదలు ఇవ్వలేకపోవడంలో కానీ, కొన్నిట్లో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినాయి. ఆ తర్వాత మళ్ళీ మనం సరి చేసుకున్నాం. అట్లా అన్ని దేశాల్లోనూ ఉంది, ఇక్కడనే ఏముంది, ఎక్కడైనా అట్లాంటివి ఉంటాయి. అండ్ మెడికల్ టూరిజం ఒకటి, అంటే సరోగసీ ఎక్కువగా ఆ మధ్యకాలంలో విపరీతంగా పీక్స్లోకి వెళ్ళిపోయింది, అసలు దాని ద్వారా రెవెన్యూ వచ్చింది కొంచెం. సో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి అని అంటే ఏంటి కావాల్సింది? రోడ్స్, ముందు ఆ పర్టికులర్ దేశానికి ఆర్ ఆ పర్టికులర్ సిటీకి రోడ్వే, తర్వాత ఈ ఎయిర్వే, ఇవన్నీ కూడాను కొంచెం యాక్సెసిబిలిటీ బాగుండాలి. అంటే అక్కడ దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉండాలి. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే రావాలంటే, అక్కడెక్కడో ఢిల్లీ ఉంది, ఢిల్లీ నుంచి మీరు బై రోడ్డే రావాలండి, ఇక్కడ ఏం లేదు మీకు అని అంటే హైదరాబాద్కి పరిస్థితి ఏంటి? కాబట్టి హైదరాబాద్కు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే మరీ మంచిది, డైరెక్ట్గా యుఎస్ నుంచో యూకే నుంచో ఇక్కడికి డైరెక్ట్గా దిగుతారు. ఆ తర్వాత రోడ్లు, తాగునీటి సౌకర్యం, మిగతావి అన్నీ కూడాను, పోర్ట్ కావచ్చు లేకపోతే ఏదైనా సరే. సో ఇప్పుడు ఏంటి, జీవీకే ఉంది, జీవీకే వాళ్ళు బెంగళూరు ఎయిర్పోర్ట్ని కూడాను వాళ్ళు డెవలప్ చేయడానికి వాళ్ళు అవుట్సోర్సింగ్ తీసుకున్నారు, అంటే వాళ్ళు ఆ బిడ్డింగ్ తీసుకున్నారు. అంత మాత్రం చేత ఎయిర్పోర్ట్ వాళ్ళది అయిపోతుందని కాదు, వాళ్ళు కేవలం అవుట్సోర్సింగ్ చేసి దాన్ని డెవలప్ చేశారు. అండ్ జీవీకే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, మిగతా వాటికి ఈ టోల్ గేట్స్, జిఎంఆర్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే డెవలప్మెంట్లో భాగంగా వీళ్ళు అవుట్సోర్సింగ్ తీసుకున్నారు. వాళ్ళకి బడ్జెట్లు ఇంత అని కేటాయిస్తారు, వాళ్ళు దానికి తగ్గట్టు చేస్తారు. ఇది స్టేట్ లెవెల్లో. నేషనల్ లెవెల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ప్రతిసారి పెట్టుబడులే అక్కర్లేదు, మేమైనా సరే మీకు హెల్ప్ చేస్తాము అని కొన్ని కంట్రీస్ ముందరికి వస్తాయి. అలా వస్తున్నాయి అని అంటే అవి ఏదో కొంచెం ఆశించే కదా. సో అలా వస్తున్నటువంటి కంట్రీల్లో ముందంజలో ఉన్న కంట్రీ ఒకటి ఉంది, అదేంటి, ఎందుకంత అత్యుత్సాహం చూపిస్తోంది, ఇవన్నీ చెప్తా నీ చిన్న విరామం తర్వాత.
కనికరించినారా కల కాదు కదా సఘులారా ఓసకి ఓహో చలి ఓహో మదీయ మోహిని ఓసకి ఓహో చలి ఓహో మదీయ మోహిని ఓసకి కనిపించి వల పిలిచిన చెలులో కలలో పల కనిపించి వల పిలిచిన చెలులో కనుల విందు చేశారే కనుల విందు చేశారి కధన్యుడనైతిని నేనగ ఓసకి ఓహో చలి ఓహో మదీయ మోహిని ఓసకి రాగము పలికించి ఆయన సగు ప్రియలే ఆయన సగు ప్రియలే మరి మాయలు దిక్కులు ఏలని ఓసకి ఓహో చలి ఓహో మదీయ మోహిని ఓసకి మనసేమో నా వైపు కను తూపులు ఒకవైపు మనసేమో నా వైపు ఆటలకో తెలిసెనులే ఆటలకో తెలిసెను చెలగాటము నా కడ చెల్లుని ఓసకి ఓహో చెలి ఓహో మదీయమో
అందరికీ నమస్కారం. నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. భారతీయ ప్రాచీన రసాయన శాస్త్ర విజ్ఞానం కొన్ని శతాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉండిపోయింది. భారత రసాయనిక పారిశ్రామిక పిత అని పేరుంది ప్రపంచ రసాయన శాస్త్రవేత్త అయిన ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే గారు రాసిన హిందూ కెమిస్ట్రీ అనే పుస్తకంలో భారతీయ రసాయనిక శాస్త్రవేత్తల గురించి సంక్షిప్తంగా చెప్పారు. దీనివల్లనే మొట్టమొదటిసారిగా మన రసాయనిక విజ్ఞానం లోకానికి తెలిసింది. ఆ కాలంలో ధాతు విజ్ఞానం, చికిత్సా విజ్ఞానం ఈ రెండిటి మేళవింపునే రసాయనిక శాస్త్రంగా భావించేవారట. సాధారణ రసాయన పదార్థాలను ముఖ్య రసాలు, ముఖ్య రసాయన పదార్థాలను మహారసాలు, ఉపరసాలు, సామాన్య రసాలుగా పేర్కొన్నారు. ఆమ్లాలు, క్షారాలు, ద్రవాలు ఇవన్నీ వారికి తెలిసినవే. మన పూర్వ రసాయన శాస్త్రవేత్తలు వాడిన పారిభాషిక పదాలనే రసాయన శాస్త్రంలో ఇప్పటికీ వాడుతున్నారు. రే గారు రాసిన గ్రంథంలో ప్రాచీన రసాయన శాస్త్రవేత్తల జీవితాలు, రచనలు చోటు చేసుకున్నాయి. నాగార్జునుడు ఆరోగ్య మంజరి, రసరత్నాకరం, కశపుట తంత్రం, యోగసారం, యోగాష్టకం మొదలైన గ్రంథాలు రాశారని గోవిందాచార్యుల వారు రసార్ణవం రాస్తే, యశోధరుడు రసప్రకాశ సుధాకరం, సోమదేవుడు రసేంద్ర చూడామణి, వాగ్భటుడు రసరత్న సముచ్చయం, రామచంద్రుడు రసేంద్ర చింతామణి రాసినట్లు రేగారు చెప్పారు. పూర్వ రసాయన శాస్త్రజ్ఞులు కేవలం ప్రయోగాల కోసం మాత్రమే కాక వైద్యానికి ఉపయోగపడే ప్రయోగాలు నిర్వహించేవారని వారు తెలియజేశారు. ధాన్యాలు, పండ్లు, దుంపలు, కర్రలు, పుష్పాలతో మద్యం తయారు చేసేవారు. వీటికే అసవాలు అని పేరు. వివిధ రోగాలకు వీటిని ఔషధాలుగా వాడేవారు. మొత్తం 9 రకాల అసవాలున్నట్టు ఆయన చెప్పారు. సుగంధ ద్రవ్యాలు, అత్తర్లు, గంధాలు వీటన్నింటినీ రసశాల అనే ప్రయోగశాలలో తయారు చేసేవారు. శాస్త్ర విజ్ఞానాన్ని గురుముఖత విని స్వంతంగా ప్రయోగాలు చేసే సిద్ధాంతాలను రూపొందించేవారట. వీరి ధాతు విజ్ఞానం, చికిత్సా విధానం వైద్య శాస్త్రంలో ఈ రూపంగా ప్రవేశించింది. అలనాటి రసాయన శాస్త్రవేత్తలు ఎవరంటే దుండునాథుడు 14వ శతాబ్దానికి చెందినవాడు, కాలనాథ మహర్షి శిష్యుడు, రసేంద్ర చింతామణి అనే గ్రంథరచయిత. ఇందులో 8 రస సంస్కార విధానాలను చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సలను వీరు సూచించారు. వైద్యం, రసవాదాల మీద పూర్తి పట్టు ఉన్నవాడు దుండునాథుడు. బిందు మహారాష్ట్రవాడు, సృజనశీలి, రస పద్ధతి రచయిత. అనేక ఔషధాలు, రస సంస్కారాలు ఇందులో ఉన్నాయి. వీరి కుమారుడు మహదేవ తండ్రి గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు. ఇందులో మరాఠీ పదాలే ఎక్కువ. చక్రపాణి దత్త 1040లో బెంగాల్లోని బీర్భంలో పుట్టాడు. సంకలనకర్త, వ్యాఖ్యానకర్త. చరక సంహితను అద్భుత వ్యాఖ్యానంగా ఆయుర్వేద దీపిక అనే పేరుతో రాశాడు. చికిత్స సంగ్రహ, ద్రవ్యగుణ సంగ్రహ, భానుమతి ఇతని ఇతర రచనలు. ఔషధ నిఘంటువును ముక్తావళి అనే పేరుతో వెల్లయింపు చేశాడు. ఆనాటి ప్రసిద్ధ వైద్యుడు నారద దత్త శిష్యుడై ఘనకీర్తిని పొందాడు. రసవాద విజ్ఞానులు ఆనంద భారతి 1503 నుంచి 1600 మధ్య జీవించినవాడు. ఆనంద సిద్ధ అనే పేరుతో ప్రాచుర్యం పొందాడు. యతీంద్రుడుగా నిలిచిపోయాడు. రసవాదంలో అంటే కెమిస్ట్రీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. దీనిపై ఆనందమాల అనే గ్రంథాన్ని రాశాడు. 8 రకాల పాత్రల స్వరూపాన్ని చెప్పాడు. పాదరసాన్ని శుద్ధి చేసే విధానాన్ని చెప్పాడు. తైలాలు, ఘృతాలు, గుళికలు మొదలైన మందుల తయారీ విధానాలను తెలియచేశాడు. గోవిందాచార్య 1415 శతాబ్దివాడు. గుజరాత్లో సురాదిత్యకు కుమారుడు, బోధకుడుగా ప్రసిద్ధి చెందినవాడు సృజనశీలి. రససార గ్రంథరచయిత. జరణ, బంధ మొదలైన రస సిద్ధాంతాలపై ఇందులో చర్చించాడు. రస విద్య మీద వచ్చిన గొప్ప సిద్ధాంత గ్రంథం ఇదే. ఈ గ్రంథం అత్యంత ప్రామాణికంగా భావిస్తారు. రామచంద్ర 14వ శతాబ్దం వాడు. రస సిద్ధాంతానికి, ప్రయోగాలకు పేరు పొందాడు. సంస్కృతంలో చక్రదత్త, నమక, రసేంద్ర చింతామణి రాశాడు. రసాయన పొడులు, భస్మాల విషయాలన్నీ వివరంగా ఇందులో చెప్పాడు. అనేక రోగాలకు ఖనిజాల నుండి తయారు చేసిన ఔషధాల గురించి రాశాడు. రామకృష్ణ భట్టు 16వ శతాబ్దివాడు. ఏ ప్రాంతం వాడో ఖచ్చితంగా తెలీదు. తండ్రి నీలకంఠ ఔషధ శాస్త్రంలో ప్రఖ్యాతుడు. పాదరస రూపకల్పనలో సిద్ధుడు. రసేంద్ర కల్పద్రుమం అనే సంస్కృత గ్రంథరచయిత. ఇది పాదరసానికి అంటే మెర్క్యూరీకి చెందిన గొప్ప సిద్ధాంత గ్రంథంగా పేరు తెచ్చుకుంది. పాదరసం తయారీలో అనేక విధానాలను ఇందులో చర్చించాడు. రామేశ్వర భట్టు 14వ శతాబ్దివాడు. పాదరసాన్ని ఉపయోగించి అనేక ఔషధాల తయారీని చెప్పాడు. పాదరస శుద్ధి, దాని గుణాల మీద రసరాజ్యలక్ష్మి అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. రుద్ర క్రీస్తుపూర్వం వాడని అంటారు. అనేక వైద్య గ్రంథాలలో ఈయన పేరును ప్రస్తావించారు. రుయామ చరిత్ర, పరాదకల్ప, ధాతుకల్ప, హరితల కల్ప అంటే పసుపు పచ్చని తైలాల తయారీ, అభ్రక కల్ప అభ్రకం నుండి ఔషధాల తయారీ మొదలైన 60కి పైగా వైద్య గ్రంథాలు రాసి మహాకీర్తివంతుడయ్యాడు. ఇదండి మన పురాణ శాస్త్రజ్ఞుల కెమిస్ట్రీ పరిజ్ఞానం. నేడు మనం ల్యాబొరేటరీల్లో తయారు చేసే మందులను, వైద్య శాస్త్రానికి ఉపయోగపడే మందులను మన శాస్త్రవేత్తలు ఆనాడే తయారు చేశారన్నమాట. ఇంత గొప్ప దేశం మనది. జై హింద్.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో నేను చెప్పాను కదా, ఒక కంట్రీ అవుట్ ఆఫ్ ది వే ఎంతో సహాయం చేస్తూ, అసలు ఎవరికి ఏదైనా కావాలి అంటే ముందు నేనున్నాను, నేను చేస్తాను కదా అని అంటాను. ఇదివరకంతా కూడాను నన్ను అంటుకోకు నామాలు కాకనట్టు అసలు ఎక్కడ ఐసోలేటెడ్గా ఉంటూ నా దగ్గరికి ఎవరు రాకూడదు, నాకెవరితో అవసరం లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అన్నట్టుగా ఉండే కంట్రీ గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఒక 10-15 ఏళ్ల నుంచి విపరీతం అంటే విపరీతంగా అన్నిట్లోకి నేనున్నానంటూ చొచ్చుకొస్తాను. ఎంతలా వస్తుందంటే, విడి భాగాలు ఏ దేశం పైనా సరే మీరు ఇక్కడికి పంపించండి, మేము దాన్ని అసెంబుల్ చేస్తాం. అసలు మీకు దగ్గర విడిభాగాలు లేకపోయినా పర్లేదు, మీరు ఒక్క మోడల్ పంపించండి, మేము దాన్ని ఇంతింత వటుడింతయి అన్నట్టు కొన్ని లక్షలు మీకు ఇచ్చేస్తాం అంటున్నారు. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ చైనా అని. ఇన్నాళ్ళు నన్నంటుకోకు నామాలు కాకన్నట్టు ఎందుకు ఉన్నది? ఎందుకంటే వాళ్ళకి వేరే ఏవి అక్కర్లేదు, మాకు మేముగానే మేము డెవలప్ అవుతాం తప్ప మాకు ఇంక అసలు వేరే ఎటువంటి హెల్ప్ అవసరం లేదు, మా అంతట మేము డెవలప్ అవుతాము అని చెప్పారు. అన్నవాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, అంతకింతకి మామూలుగా కాదు, మళ్ళీ అట్లా ఇట్లా కాదు, విపరీతంగా డెవలప్ అవుతున్నారు. కానీ దీని వెనకాల చైనీస్ మనీ ట్రాప్ అని ఒకటి ఉంది. ఏంటి ఈ మనీ ట్రాప్, అసలు ఏం జరుగుతుంది అంటే, మీరు గమనిస్తే ఒక $10,000 ఉన్నాయనుకోండి, సపోజ్ అది మనం తీసుకుందాం అనుకుంటున్నాం ఒక లోన్గా, మనకు కావాలి చాలా అర్జెంటు, పిల్లల చదువు కోసమో లేకపోతే మన ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే ఇంకోటో ఏదో, మొత్తానికి మనకి ఇప్పుడు ఆ $10,000 ఆర్ మన కరెన్సీలోనే చూసుకుందాం, ఇప్పుడు నాకు 10 లక్షలు లేకపోతే చాలా కష్టము, మా పిల్లల్ని బాగా చదివించాలి, ఒక మంచి పెద్ద కాలేజీలో సీట్ వచ్చింది, ఇప్పుడు డబ్బులు కట్టాలంటే బ్యాంకు లోన్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారు, అబ్బే అసలు మీరు అంత బాధపడతారు ఏంటండి, మీ దగ్గర బంగారం ఉందా లేదా, నో ప్రాబ్లం పర్వాలేదు, మీకు ఎంత శాలరీ వస్తుంది, ఇంత వస్తుందా, పర్వాలేదు నెమ్మదిగా తీర్చండి, మన చుట్టాలు ఎవరైనా ఉంటారనుకోండి, బ్యాంకు వరకు మనకి వెళ్ళే సీన్ లేదు, ఎందుకంటే మార్టిగేజ్లు అవి ఇవి అంటారు, లేకపోతే అసలు వాళ్ళు ముందు బ్యాంకుల సంగతి తెలిసిందేగా, ఇఫ్ యూ ప్రూవ్ దట్ యూ డోంట్ నీడ్ మనీ దే విల్ గివ్ యూ లోన్, మన దగ్గర ప్రూవ్ చేసేంత సీన్ లేదు, మనకు డబ్బులు కావాలి, కాబట్టి ఏం చేస్తాము, చుట్టుపక్కల వాళ్ళనో వీళ్ళనో ఎవరినన్నా మనకు తెలిసిన చుట్టాలనో వాళ్ళనో అడుగుతాం. చుట్టాల్లో అరే ఏంట్రా దానికంత ఫీల్ అవుతావు, 10 లక్షలా దానికంత పెద్ద ఇదే ఉంది, ఇదిగో నేను ఇస్తాను తీసుకో, నీకు ఎప్పుడు కావాలంటే నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇవ్వు, పెద్ద వెసులుబాటు చూసుకొని ఇవ్వు, ఇప్పుడు అంత అర్జెంటుగా ఓ పడి ఏమి ఇవ్వక్కర్లేదు, ముందు జాగ్రత్త, నువ్వు నీ సంగతి నువ్వు చూసుకో, పిల్లకన్నా ఎక్కువ కాదు కదా అంటారు. ఓకే మంచి పని, నిజంగా సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడాడు అనుకుంటాం. ఆ తర్వాత నెమ్మదిగా ఒక 6 నెలలు 7 డౌన్ ద లైన్ చూస్తారు, ఏంటి ఎంతకీ వీళ్ళేమి ఇవ్వట్లేదు, సరేలే వడ్డీ ఎటు ఇవ్వట్లేదు, వీళ్ళ ఇంట్లో ఎటు ఇప్పుడు ఎవరూ లేరు కదా, మా వాడిని అక్కడికి పెట్టి అక్కడ చదివిద్దాం, కాస్త మనకి హాస్టల్ ఖర్చులన్నా కలిసి వస్తాయి అని చెప్పి నెమ్మదిగా హాస్టల్కి వెళ్ళాల్సిన పిల్లాడిని మన ఇంట్లో అట్టి పెడతారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నెల నెల ఏమి ఇవ్వడం అలాంటివి ఏమి ఉండవు, మనం కూడా ఏంటంటే మనవాడే కదా అని మనం అడగము, ఇంకా అలా ఇసుంటి రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు తయారవుతుంది. ఫైనాన్షియల్ టర్మ్స్ ఎప్పుడూ మామూలుగా మన అనుకున్న ఒక ఇంట్లో మనుషులతోటే మనకి విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటిది ఇంకా బయట వాళ్ళ సంగతి చెప్పాలా విడిగా, ఖచ్చితంగా తేడాలు వస్తాయి. అదే మరొక దేశానికి సంబంధించిందైతే ఆ ఇంట్రెస్టు ఒక రేంజ్లో ఉంటుంది. మామూలుగా ఐఎంఎఫ్ అయితే కనుక మీరు ఏదో ఒక నిల్వలు పెట్టి సేమ్ మన మామూలు బ్యాంకుల్లాగే మీరు ఏదో ఒకటి పెట్టండి, మీ బ్యాంకు డాక్యుమెంట్సో లేకపోతే లోన్ ఈ ల్యాండ్ కాగితాలో బంగారమో ఇంటి అసెట్సో ఏదో ఒకటి పెట్టండి అని అంటారు. అలా కాని పక్షంలో ఒక మంచి కారు కొనడానికో లేకపోతే దేనికైనా సరే 10 ఏళ్లలో మీరు కారు కట్టలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మామూలుగా లోను ఏదైనా తీసుకున్నారు, 5 ఏళ్లకో 6 ఏళ్లకో బైకో కారో తీసుకున్నారు. ఆ తర్వాత మీరు కట్టకపోతే ఏం చేస్తారు? వాళ్ళే రికవరీ ఏజెంట్లను పిలిచి మరీ మన బండి తాళాలు కారు తాళాలు లాక్కుని మరీ మనల్ని నడి రోడ్డు మీద వదిలేసి మరీ వెళ్ళిపోతారు తప్ప ఎక్కడా కూడాను $10,000 $20,000 వేసి మరీ $20,000 ఏం కర్మ, $100,000 కార్లు తీసుకెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే దాంతోపాటు మళ్ళీ ఇంకా చక్రవడ్డీలు భూచక్రవడ్డీలు కూడా వేస్తారు. ఇలాగా ఈ చైనీస్ మనీ ట్రాప్ అనేది ఎలా అసలు వర్క్ అవుతుంది ఏంటి అనేది చెప్తాను. ఒక అతను 3 ఏళ్ల పాటు ట్రావెల్ చేసిన తర్వాత చైనాకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీలంక అనేది ఎంత చిన్న ఐలాండ్ అనేది అందరికీ తెలుసు. ఆ శ్రీలంకకు కూడా వెళ్ళాడు అతను. వెళ్ళినప్పుడు అది శ్రీలంక డెవలపింగ్ కంట్రీ మనలాగే, అదేం డెవలప్డ్ కంట్రీ కాదు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అవసరం. అందులోనూ ఐలాండ్లా ఉంటుంది కదా, చుట్టుపక్కల నీళ్లు కదా. సో చైనీస్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి లోన్స్ ఇచ్చారు. లోన్స్ ఇచ్చి మీ కంపెనీ మీ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడాను బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మేము ఖర్చు చేసి మేము ఇస్తాం, ఓకే, మీ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ మేము డెవలప్ చేస్తాం, స్కై స్క్రేపర్స్ కడతాం, మీరు ఇలా చిటికలో మేము 3 నెలల్లో 60 అంతస్తుల బిల్డింగు 5 రోజుల్లో కట్టిన దాఖలాలు కూడా చైనాలో ఉన్నాయి, కాబట్టి స్కై స్క్రేపర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే పోర్ట్లు, హైవేసు, ఎయిర్పోర్ట్సు, షిప్పింగ్ యార్డ్సు, అసలు ఎంత కంట్రీ ఏ విధంగా అయితే డెవలప్ అవ్వడానికి ఎన్ని రకాల మార్గాలు అయితే ఉంటాయో అవన్నిటినీ వీళ్ళ డబ్బులతోటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేశారు. శ్రీలంకను చూస్తే అసలు బా ఇది మన కంట్రీయేనా, ఇంత చక్కగా అసలు ఎట్లా డెవలప్ అయింది అని చెప్పి మనమే ఆశ్చర్యపోతాము అన్నట్టుగా ఉంటుందిట. అయితే ఇప్పుడు శ్రీలంక అప్పుల్లో కూరుకుపోయింది. ఎంతలా అంటే ఇవి కట్టడానికి ఖచ్చితంగా చాలా ఎక్కువ డబ్బులే అవుతాయి, కానీ జనాలు వాడుకునే వాళ్ళు ఎంత వాడతారు మహా అయితే, అక్కడ ఉన్న జనాభా ఎంత, వీళ్ళకైనా అప్పు ఎంత. ఇప్పుడు ఆ హైవేస్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, శ్రీలంకన్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు కానీ అక్కడి నుంచి శ్రీలంకకు వచ్చేవాళ్ళు కానీ ఎంతమంది ఉంటారు, ఎంత రెవెన్యూ వస్తుంది, అక్కడ హైవేస్ వాడుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంత టోల్గేట్లకి ఏమాత్రం కడతారు, వీళ్ళకైన అప్పులు ఎంత, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే శ్రీలంక అప్పుల్లో కూరుకుపోయింది. చైనాకి డబ్బులు కట్టలేకపోయింది. చైనా అన్నది ఓకే మీరు డబ్బులు కట్టలేకపోతే ఇప్పుడు నేనే మిమ్మల్ని ఏమి నేను బలవంతాన కట్టమని అనట్లేదు కదా, కాబట్టి ఏం చేద్దాము, దాని కంట్రోలు మెయింటెనెన్స్ మాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటాం అని చెప్పారు. ఓన్లీ వే అవుట్ ఏంటంటే చైనాకి కంట్రోల్ ఇవ్వడం, వాళ్ళు ఏవైతే కట్టారో, ఇన్ అదర్ వర్డ్స్ శ్రీలంక తన ఊర్లో తనే ఒక అపరిచితుల్లాగా ఉండిపోయింది. చైనా వచ్చి ఆ స్కై స్క్రేపర్స్ బిల్డింగ్స్ మెయింటెనెన్సు రెంట్లు అన్నీ అది తీసుకుంటుంది. ఫస్ట్ పాయింట్, ఎయిర్పోర్ట్స్ దాని అండర్లో ఉన్నాయి, హైవే దాని అండర్లో ఉంది, ఇన్ ఎ వే శ్రీలంకలో కొంచెం భూభాగం చైనా కంట్రోల్లోకి వచ్చింది, ఓకే. ఇదంతా అప్పు వల్ల. ఇది చైనీస్ మనీ ట్రాప్ అంటారు. అండ్ ఇది ఏదో నేను కల్పించి చెప్తున్నది కాదు, ఇది నిజంగా జరిగింది, జరుగుతోంది స్టిల్. ఇంకా పోని ఇది ఒక్కటే అనుకుంటున్నారా, కాదు. పాపా న్యూ గ్వినా అని చెప్పి ఒక చిన్న ఐలాండ్ ఉంది, PAPUA NEUGUINEA, పాపా న్యూ గ్వినా. ఇది ఒక చిన్న ఐలాండ్. $2 బిలియన్ లోన్ల కింద చైనీస్ వాళ్ళు ఇచ్చారు, చైనా ఇచ్చింది. అది చాలా పెద్ద అమౌంట్ చెప్పాలంటే. $2 బిలియన్ అనేది అంత చిన్న ఐలాండ్కి చాలా పెద్ద అమౌంట్, అది భరించలేదు అసలు. అది వీళ్ళు మీకు ఎందుకు, మీరు ఎప్పుడొకప్పుడు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు తొందర ఏముంది అని చెప్పి అక్కడ స్కై స్క్రేపర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, పోర్ట్స్, బిల్డింగ్స్ అన్నీ కట్టారు. కానీ ప్రాబ్లం ఏంటంటే అది ఎంత రిమోట్ ఏరియా అంటే, ఆ దేశము డెవలపింగ్ కంట్రీయే. కానీ ఇప్పుడు కనీసం శ్రీలంక అన్న అంటే కనీసం చుట్టుపక్కల ఉన్న ఏషియన్ కంట్రీస్ అన్న ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడన్నా వెళతారేమో. కానీ ఈ పాపువా న్యూ గియానా అనే కంట్రీ అసలు ఉన్నట్టే చాలామందికి తెలియదు. ఇంకా టూరిజం ద్వారానో ఎట్లాగో వాళ్ళకి ఏమైనా కాస్త రెవెన్యూ వచ్చే అవకాశం ఎక్కడి నుంచి ఉంటుంది? దెర్ ఈజ్ నో వే దట్ దిస్ రిమోట్ కంట్రీ విల్ గెట్ ఎనీ సార్ట్ ఆఫ్ రెవెన్యూ. సో అదొక డెవలపింగ్ కంట్రీ కానీ అక్కడ ఇంట్రెస్ట్ రేట్ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి, అది చాలా రిమోట్ ఏరియా. అండ్ ద ఓన్లీ వే అవుట్ ఈస్ అగైన్ చైనాకి కంట్రోల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ వరల్డ్ మ్యాప్ మొత్తంలోనూ అలా మాల్దీవ్స్, పాకిస్తాన్, మలేషియా, లావోస్, కజకిస్తాన్, మంగోలియా, ఈజిప్ట్, కెన్యా, సౌత్ ఆఫ్రికా, ఇంకేమైనా కావాలా? ఈ దేశాలు చాలా. ఈ అన్ని చోట్ల ఎయిర్పోర్ట్లు, షిప్పింగ్ యార్డ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్, మాల్స్, అసలు ఇది అది అని లేదు. యు నేమ్ ఇట్, దట్ విల్ బి బిల్ట్ బై చైనా ఆన్ ఇట్స్ ఓన్. దానంతటా అదే వెళుతుంది. అక్కడ మొత్తం వాళ్ళు అంతా కూడాను అక్కడ మొత్తం 5 రోజుల్లో కావాలా నీకు, 5 రోజుల్లో నేను కట్టిచ్చేస్తాను. 3 నెలల్లో కావాలా, 3 నెలల్లో కట్టిస్తాను. కట్టి ఇచ్చేయడం, దానికైనా ఖర్చు ఇంత అని చెప్పడం, వడ్డీ మీద చక్ర వడ్డీ వేసి ఏడాదికి రిమైండర్లు పంపించడం, బాబోయ్ మరీ అప్పుల్లో కూరుకుపోతున్నాం మా వల్ల కావట్లేదంటే డోంట్ వర్రీ అది మేము మెయింటైన్ చేసుకుంటామని చెప్పడం, ఆ తర్వాత నెమ్మదిగా ఆ భూభాగాన్ని కబ్జా చేయడం, ఇది వీళ్ళు చేస్తున్నది. ఇదే చైనీస్ మనీ ట్రాప్. దీనికి సంబంధించి ఇంకా ఎన్నో ఎన్నో వివరాలు ఉన్నాయి, అవన్నీ చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
లేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే, తావి లేని పువ్వు విలువ లేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, రంగులీను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. తొలినాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీమేని హొయలు నీలోని వగలు నాలోన గిలిగించలిడగా.
హాయ్, నేను మీ సింగర్ సింహ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగ్ ఎలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఈ చైనీస్ మనీ ట్రాప్ గురించి నేను చెప్తున్నాను కదా, ఏ కంట్రీస్ ఉన్నాయో మీకు అర్థమైందనుకుంటా. అలాగా ఈ శ్రీలంక నుంచి మొదలు పెడితే పాపియా, న్యూ గ్యూనా ఆర్ గునియా ఆర్ గ్యూనా ఏదైనా కానివ్వండి, ఆ కంట్రీతో మొదలు పెడితే శ్రీలంక, అది ఇలా అన్ని, అంటే ఇప్పుడు వాళ్ళకి ఎట్లా కన్విన్స్ చేశారంటే ఆ చిన్న ఐలాండ్కి ప్రైమ్ ఆఫీస్ స్పేస్ అని ఒకటి కట్టారు వాళ్ళు. అది ఎంత అంటే 128 అంతస్తుల బిల్డింగ్. ఫ్రాంగ్గా మాడుకుంటే ఆ ఐలాండ్లో 128 అంతస్తుల బిల్డింగ్ తోటి ఏమీ చేయలేరు అసలు. అక్కడ అదంతా ఒక ట్రైబల్ తెగలాగా ఉంటుంది, చాలా తక్కువ. అసలు అక్కడ ఉన్న ఆఫీసులు అసలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అయితే ఇన్నాళ్ళు మీ కంట్రీకి ఎవరు రాలేదు, ఇప్పుడు వస్తారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ డెవలప్మెంట్, ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి కొత్త ఫ్లైట్స్ మేము వేస్తాం, దాంతో మీకు రెవెన్యూ పెరుగుతుంది. మీరు ఇంకా యూ విల్ నో లాంగర్ బీ ద సేమ్ ట్రైబల్ సొసైటీ, మీకు ఇంకా చాలా డెవలప్మెంట్స్ వస్తాయి అది ఇది అని చెప్పి చైనా ఇవన్నీ కట్టిన తర్వాత మరి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆబ్వియస్లీ నాకు ఏమో పక్కన ఏదైనా పాపప్ వచ్చి ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ మీరు యూరోప్ వెళ్ళారు కదా, ఈసారి మీరు యుఎస్కి వెళ్తారా సింగపూర్ వెళ్తారా ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని యాత్రవాడు ఏమన్నా చెప్పి సైడ్లో ఇది కూడా ఇచ్చాడు అనుకోండి, నేను అసలు ఈ కంట్రీని కనీసం నేను చూస్తాను, అమ్మో ఈ పేరు కూడా ఇప్పుడు వినట్లేదు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి నేను మళ్ళీ అలాస్కానో ఇంకోటో ఏదో ఒకటి నేను ప్లాన్ చేసుకుంటాను, దీనికి ఎందుకు వెళ్తాను. సో వాళ్ళు అక్కడ కన్విన్స్ చేయడం అలా చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి వీళ్ళు పాపం మరి వాళ్ళు ఏం చేస్తారు అక్కడ, వాళ్ళకి రెవెన్యూ అంతకు మించి లేదు, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ వేసి 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 మొత్తానికి బాబోయ్ ఈ దేశాన్ని తాకట్టు పెట్టడం తప్ప మాకు వేరే గత్యంతరం లేదు అనుకున్నప్పుడు మాకు కంట్రోల్ ఇచ్చేయండి అని చెప్పారు. టోటల్ కంట్రీ ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉంది. అది ముందు బిల్డింగ్స్ అన్నారు, ఆ తర్వాత వరల్డ్ పొలిటికల్ మ్యాప్లో మాల్దీవ్స్, పాకిస్తాన్, మలేషియా, లావోస్, కజకిస్తాన్, ఈజిప్ట్, కెన్యా, సౌత్ ఆఫ్రికా, ఇలా ఏ దేశం తీసుకున్నా అన్ని దేశాల్లోనూ ఇదే జరుగుతుంది. చాలా కంట్రీస్ స్ట్రగుల్ అవుతున్నాయి చైనీస్ లోన్స్ని కట్టడానికి. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, హైవోస్, పోర్ట్స్, బ్రిడ్జులు ఇవన్నీ కూడా ఐదర్ సీ నుంచి చైనాకి కనెక్ట్ అయ్యేవి లేదా బై రోడ్డు చైనాకి కనెక్ట్ అయ్యేవి, ఏవి కూడాను డిస్కనెక్టెడ్గా ఉన్నవి లేవు. వాళ్ళు ఈ పోర్ట్లు కానీ హైవేలు కానీ ఇవన్నీ కట్టిందే డైరెక్ట్గా చైనాకి కనెక్ట్ అవ్వడానికి. అన్ని దేశాలు వాళ్ళు అట్లాంటివి ఐడెంటిఫై చేసుకున్నారు, మాల్దీవ్స్, కెన్యా, తర్వాత శ్రీలంక. శ్రీలంక అయితే సీ రూట్ నుంచి చైనాకి అందుబాటులోనే ఉంది, ఆ పోర్ట్లు వాళ్ళ అందుకే అలా డెవలప్ చేసింది. బ్రిడ్జులు ఇవన్నీ ఐదర్ ల్యాండ్ ఆర్ సీ ఆర్ బై ఎయిర్, మొత్తానికి సంథింగ్ ఏదో ఇంకా కొంచెం పెద్దగా ఆలోచిస్తోంది. దానికి ఉన్నది కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల మీద పంజా వేసి టు ఫార్మ్ సంథింగ్ ఫార్ హయ్యర్ దాన్ వాట్ ఇట్ ఈస్ నౌ అనేది దాని ప్లాన్ అని క్లియర్ కట్గా తెలిసిపోతాను. ఇందులో భాగంగా జస్ట్ బ్రిడ్జ్ ఒకటే కాదు, ఫార్ మోర్ పవర్ఫుల్ దాన్ దట్, ఒక కొత్త సిల్క్ రోడ్ని తయారు చేస్తుంది. ఇండియా టు చైనా సిల్క్ రూట్ ఉండేది, అది ఆ తర్వాత మొత్తం మూసేశారు, ఆ తర్వాత అటు వెళ్ళట్లేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని తెరుస్తున్నారు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా. ఇదే సిల్క్ రూట్ని ఇన్ని దేశాల నుంచి అన్ని వైపుల నుంచి కూడా ఫామ్ చేసుకుంటూ బై ది బ్రిడ్జ్ ఆర్ బై పోర్ట్ సీ రూట్ కానీ ఏదైనా సరే చేసుకుంటూ ఇట్ ఈస్ డ్రీమింగ్ సంథింగ్ వెరీ హయ్యర్ విచ్ ఇస్ అసలు తలుచుకోవడానికే కొంచెం భయం వేస్తూ ఉంటుంది అనమాట. మనకి ఏం జరుగుతోంది అనేది మనకు అర్థం కూడా కాకుండా, ఎందుకంటే నాట్ జస్ట్ బ్రిడ్జో ఎయిర్పోర్టో ఇన్ఫ్రాస్ట్రక్చరో కాదు, ఈ సిల్క్ రోడ్ కనుక ఫామ్ అయితే అది ఏ దేశంలోకి ఏ క్షణమైనా ఈజీగా చొచ్చుకొచ్చేయచ్చు. ఆల్రెడీ మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మేడ్ ఇన్ చైనా స్టాంపులు పడుతూనే ఉన్నాయి. మీరు ఐఫోన్ తీసుకున్నా మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. మీరు ఏం పేమెంట్స్ చేసిన పేటిఎంలు అవి అందులో అలీబాబా చైనా కంపెనీ ఉన్నది. ఇన్నాళ్ళు మేడ్ ఇన్ చైనా ఉంది, ఇక పైన ఓన్డ్ బై చైనా అని కనపడుతుందేమో అని టెన్షన్ వస్తుంది, అలా తయారైపోయింది. అండ్ ఇందులో ద మోస్ట్ పెథటిక్ థింగ్ ఈస్ అసలు అంటే ఇంత ఖచ్చితంగా ఇంత ఖచ్చితంగా డబ్బులు పెడతారు అని అనుకోవడానికి కూడా వీల్లేనట్టుగా ఇప్పుడు పాకిస్తాన్కి మోస్ట్ అడ్వాన్స్డ్ నావల్ వార్షిప్స్ తయారు చేస్తుంది చైనా. మరి అక్కడ వాళ్ళకేమో అసలు డబ్బులు లేవు పెద్దంతగా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, తినడానికి కూడా చాలా కష్టంగా ఉందని వాళ్ళే అంటారు. మరి ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ నావల్ వార్షిప్స్కి వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ ఇదే మీకెందుకు నేను ఉన్నాను అంటాను, ఇప్పుడు నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు అని. ఎందుకు? ఇట్ వాంట్స్ దాట్ టు క్యాప్చర్ పాకిస్తాన్ అండ్ అక్కడి నుంచి ఇటు నుంచి ఆల్రెడీ ట్రై చేస్తుంది, డోక్లాం నుంచి అటు నుంచి కూడా నరుక్కుంటూ వచ్చి మళ్ళీ ఇండియాని చుట్టుముట్టడానికి చేస్తున్నటువంటి ప్లాన్ ఇది. ఎందుకంటే ఈ నావల్ వార్షిప్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఇవి అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ఆల్ వెదర్ అలీ, అది అంటే ఎటువంటి వెదర్ అయినా సరే స్ట్రామ్స్ రాని అసలు ఐస్బర్గ్ మీద పడిపోని ఏమైనా కానీ ఆ వార్షిప్స్కి చెక్కు చెదరకుండా తయారు చేస్తున్నారు. ఇది. అలాంటివి నాలుగు తయారు చేస్తుంది, ఒకటి ఆల్రెడీ రెడీ అయిపోయింది, ఇంకా మూడు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దీనికి వీళ్ళు అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్సీడ్ అవుతూ ఉంటే పాకిస్తాన్ కొంచెం కష్టమేమో ఇలా అయితే అని అంటే మీరు అస్సలు కంగారు పడకండి, మీరు అసలు ఇప్పుడు మాకేమి ఇవ్వక్కర్లేదు, ఇవన్నీ ఏంటి వీళ్ళు బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేటటువంటి స్ట్రాటజీతోటి ఇండియన్ ఓషన్లో వదిలిపెట్టడానికి ఈ వార్షిప్స్ని, నావల్ వార్షిప్స్ని తయారు చేస్తాను. బైలేటరల్ ఆర్మ్స్ డీల్ని మాట్లాడుకున్నది చైనా పాకిస్తాన్ తోటి, దానిలో భాగంగా బ్యాలెన్స్ ఆఫ్ పవర్ కింద అనే స్ట్రాటజీతోటి ఇండియన్ ఓషన్లో మోడర్న్ డిటెక్షన్ అండ్ వెపన్ సిస్టమ్స్తో ఎక్విప్ అయి ఉన్నటువంటి యాంటీ షిప్, యాంటీ సబ్మెరైన్, ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ ఇవన్నీ ఒకటే దాంట్లో చేయగలిగేటటువంటి ఒక నావల్ వార్షిప్ని తయారు చేస్తాం. దాంట్లో మిస్సైల్ ఫ్రిగేట్ కూడా ఉంటుంది. అయితే ఈ ఆల్ వెదర్ అలీ అనేది ఇస్లామాబాద్లో వాళ్ళు తయారు చేసే వెపన్ సిస్టమ్ని రెండు కంట్రీస్ జాయింట్గా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి జేఎఫ్ థండర్ అనే ఒక సింగిల్ ఇంజన్ మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ని కూడా తయారు చేస్తున్నారు అక్కడే. అది క్లాస్ 5-4A అనేటటువంటి షిప్ క్లాస్. అది అసలు భయంకరమైనటువంటి ఒక వెపన్ లాగా అది వాడచ్చు, అంత దారుణంగా ఉంటుంది అది. అలాంటిది తయారు చేస్తున్నారు. అది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్ పాకిస్తాన్ నావీలో. మిగతా ఫ్యూచర్ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఇండియన్ ఓషన్లో వదలడానికి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది గ్వాడార్ పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీంతో పాటుగా మల్టీ బిలియన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC అని ఒకటి తయారు చేస్తున్నారు. ఇది పాకిస్తాన్ నావీ మన ఇండియాస్ బ్యాక్ యార్డ్లో మొత్తం అక్కడ పవర్ని రీస్టోర్ చేయడానికి వాడడానికి వాళ్ళు అది చేస్తున్నారు అనేది ఆల్రెడీ చాలా వాటిల్లో వచ్చింది. జిబౌటి అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ హంబన్టోట పోర్ట్ శ్రీలంకలో ఉంది. అక్కడ ఈ రెండు చోట్లకి ఈజీ యాక్సెస్ ఉండడానికి 99 అప్పుకి సంబంధించిన ఒక డీల్ రాసుకున్నారు. 99-year డెప్ట్ స్వాప్ డీల్ అంటారు దాన్ని. అది జిబౌటి, హంబన్టోట ఈ రెండు పోర్ట్లకి వాళ్ళు రాసుకున్నారు. అప్పటి వరకు వాళ్ళు అక్కడ ఏది కావాలంటే అది చేస్తారు. ఆ తర్వాత ఆ కంపెనీని క్యాప్చర్ చేస్తారు, ఆ కంట్రీని క్యాప్చర్ చేస్తారు. ఈ CPEC ఏదైతే ఉందో, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అది ఫస్ట్ స్టార్ట్ అయింది చైనా నుంచి, అక్కడి నుంచి పాకిస్తాన్లోకి వచ్చింది, అక్కడి నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరకు వచ్చింది ఇప్పుడు ఆ CPEC. అలాగే బీడ్యూ సాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ అని ఒక US గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఒకటి ఉంది, GPS. దానితో సరి సమానంగా, ఆ GPSతో సమానంగా పనిచేసేటటువంటి చైనీస్ బీడో సాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ని పాకిస్తాన్ హుక్ చేసుకుంది. దాని ద్వారా క్లియర్ పిక్చర్స్ అన్నమాట, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం. ఇంకా అసలు ఎలా అంటే మన ఇంట్లో మన కళ్ళ ముందు మనం కూర్చుని చూస్తున్నట్టుగా కనపడుతుంది. అలాంటి ఒక GPSని హైర్ చేసుకుంది. మిలిటరీ సోర్సెస్ చెప్పింది ఏంటంటే ఫుల్లీ లోడెడ్ డిస్ప్లేస్మెంట్ 4,000 metric tons వరకు ఆ పడవ, తర్వాత అడ్వాన్స్డ్ రాడార్స్, మిస్సైల్స్ ఇవన్నిటినీ కూడాను PLA నావీ అని ఇప్పుడు వీళ్ళు ఏదైతే తయారు చేస్తున్నారో దాంట్లో ఎక్విప్ చేయొచ్చు. చైనా షిప్ బిల్డింగ్ సెక్టార్లో ఇది అత్యంత పెద్దది, మోస్ట్ పవర్ఫుల్ కాంబాట్ వెసల్ ఇప్పటి వరకు చైనా చేసిన వాటిల్లో. చైనీస్ HQ-16 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ కూడా అందులో పట్టేటట్టుగా ఉంటాయన్నమాట. మళ్ళీ వర్టికల్ లాంచ్ సెల్స్, హారిజాంటల్ రెండు రకాలుగాను పెట్టచ్చు. వెపన్స్ పోర్ట్ఫోలియోలో ఇలా పెట్టగలగడం అసలు అదే ఫస్ట్ టైం అంట. ఇన్ని చేయించుకుంటున్నప్పుడు, ఇన్ని చేస్తున్నప్పుడు డూ యూ రియల్లీ థింక్ అది ఖచ్చితంగా వీళ్ళన్నీ అప్పులన్నీ తీర్చేసి వీళ్ళు ఓకే ఇంక ఇప్పుడు మాకు ఇచ్చేయండి ఇదిగో ఈ డబ్బులు అని చెప్పి ఇచ్చేటట్టు ఉందా ఇప్పుడు పాకిస్తాన్? లేదు. సో వాట్స్ నెక్స్ట్? మీరు ఎటు కట్టలేకపోతున్నారు, దీని కంట్రోల్ మాకు ఇచ్చేయండి అంటారు. అండ్ క్వైట్ ఆబ్వియస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్. ఇసుంట రమ్మంటే ఇల్లంట నాదే అనడానికి ఇంతకన్నా బెస్ట్ ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? ఇప్పుడు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా రెవెన్యూ వస్తుంది, వీగిపోవడానికి వీటో వేసి మరీ వీగిపోవడానికి కారణం చైనా అని తెలిసి కూడాను అన్ని దేశాలు ఎందుకంత గడగడలాడుతున్నాయి, ఇన్క్లూడింగ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా మంచి పెద్ద కంట్రీయే కదా, దాని ఐలాండ్స్ అన్నీ కలుపుకున్నా, దాని మొత్తం ఫారెస్ట్ అవన్నీ చూసుకున్నా కూడాను అది పెద్ద కంట్రీయే, అది కూడా దీంతో అప్పుల్లో కూరుకుపోయింది. అండ్ ద వర్స్ట్ థింగ్ ఈజ్ 60,000 కేవలం పాకిస్తాన్ నుంచి రావాలి వాళ్ళకి ఇప్పటి వరకు, ఏది ఈ నావల్ వార్ బోట్స్ కాకుండా, వార్షిప్స్ కాకుండా, ఓన్లీ సిపిఈసికి సంబంధించి. దాంట్లో ఇంతవరకు ఒక్క పైసా కూడా రాలేదు, స్టిల్ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వేర్ దిస్ లీడ్స్ టు అనేది మనకి తెలియనంత చిన్నపిల్లలమేం కాదు. సో అట్లీస్ట్ మన జాగ్రత్తలో మనం ఉండి చైనీస్ ప్రోడక్ట్స్ వాడకుండా, చైనీస్ అసలు పేమెంట్లు అలాంటివి చేయకుండా సాధ్యమైనంత మటుకు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని కనుక మనం స్టిక్ అయ్యి ఉంటే మన వైపు నుంచి మనం ఫైట్ చేయడానికి కొంచెం వీలుగా ఉంటుంది. లేకపోతే ఏదో ఒక రోజు మనం కూడా ఇదిగో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అవి ఇవి అని మన కంట్రీలోకి నెమ్మదిగా ముందు చక్కగా మెత్తగా మాట్లాడుతూ వచ్చి ఇన్వేడ్ చేసినా చేయగలటటువంటి కుతంత్రంతో ఉన్నది ప్రస్తుతం చైనా. మరి ఏం చెయ్యాలి, వాట్ ఈస్ బెస్ట్, వాట్ ఈస్ నాట్ అనేది మనకే తెలుసు. ఆ విధంగా చైనీస్ మనీ ట్రాప్ నుంచి ప్రతి కంట్రీ తొందరగా బయటపడాలని, దాని కుతంత్రాలను అన్నింటినీ తెలుసుకుని మళ్ళీ ఇలాగే ఐసోలేట్ చేస్తే ముందు అసలు హాయిగా ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఎప్పట్లాగే. అదండి ఇవాళ చిత్రం భళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భళారవి చిత్రం కార్యక్రమం April 2, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.